வீரியம் கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மாவித்விஷாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்தி. கனகா, காபட்டி யோகா உச்சதே ததர்த்தா. ఇప్పుడు దానివల్ల మనం ఈ యోగాన్ని పట్టుకుంటున్నాం. ఏది? ఇంద్రియాలను మరల్చి మనసు, మనసా సహా మనసుతో కూడా బుద్ధి, ఆ బుద్ధిని కూడాను కదలనీయకుండా చేష్టలో ఉంచితే స్వరూపంలో ఉండడం. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్తః తదా భవతి యోగః హి ప్రభవాప్యయౌ. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం. స్థిరాం ఇంద్రియధారణాం, ధారణం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అక్కడ ధారణ, కాన్సన్ట్రేషన్ ఏమిటంటే బాహ్య అంతఃకరణానాం ధారణం యోగః ఇత్యర్థః. బాహ్య అంతఃకరణానాం, సీ దట్. ధారణం అంటే ధారణ ఏమిటో తెలుసా? బాహ్యాంతఃకరణానాం, రెండున్నాయి అక్కడ. ధారణం యోగః. యోగం అంటే ఏమిటంటే బాహ్యకరణాలు, అంతఃకరణం, అంతఃకరణం లోపల ఉండేటువంటిది. బాహ్యకరణాలు ఇంద్రియాలు. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతర్యంలో ఉండేటువంటిది. కనుక బాహ్య అంతఃకరణానాం, బాహ్యాంతఃకరణానాం ధారణం యోగః ఇత్యభిప్రాయః. కాబట్టి యోగము అంటే బాహ్యంలో ఉండేటువంటి ఇంద్రియాల్ని, ఆంతరంలో ఉండేటువంటి అంతఃకరణముని, రెండింటినీ కూడాను నిగ్రహించడం ఏదైతే ఉందో అది యోగం ఇది మన్యంతే. ఎట్లా ఉండాలి? స్థిరాం. అది కూడా ధారణం ఎట్లా ఉండాలి? స్థిరాం అంటే అచలాం, చెల్లించకుండా ఉండాలి. అప్రమత్తః తదా భవతి యోగోహి ప్రభవాప్యయౌ. అప్రమత్తః చూడండి, ప్రమాదవర్జితః. అప్రమత్తః ప్రమాదవర్జితః అంటే మనం మనసును నిగ్రహించాలనుకుంటూ ఉండినా మధ్య మధ్యలో పోతూ ఉంటుంది కదా గందరగోళంగా. అటువంటి అప్పుడు మనకి ఏం కావాలి? సమాధానం కావాలి. ఏం కావాలి? సమాధానం అంటే చిత్తైకాగ్రత, చిత్తైకాగ్ర కనెక్షన్ ఇదంతా సమాధానం. కాబట్టి అప్రమత్తః ప్రమాదవర్జితః సమాధానం చిత్తైకాగ్రత ప్రతినిత్యం ప్రయత్నవాన్. ప్రతినిత్యం ప్రయత్నవాన్. కాబట్టి అనుక్షణం కూడా దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, అప్రమత్తుడిగా ఉండాలి. ఏమాత్రం నువ్వు జాగరూకత లేకుండా ఉండినా కూడాను పతనం అయ్యేటువంటి పరిస్థితులుంటాయి. అది యోగం అంటే. అర్థమవుతుంది? కాబట్టి అప్రమాద కర్తవ్య, ఏ ప్రమాదం లేకుండా ఉండాలి. యోగంలో ఒక తమాష ఏంటి, ప్రారంభంలోనే ప్రమాదం ఉంటుంది, మధ్యలో ప్రమాదం ఉంటుంది, అయిపోయిన తర్వాత ప్రమాదం ఉంటుంది. అందుకని అప్రమత్త అనడం. తదా అప్రమత్త భవతి. ఈ యోగి ఎవడైతే ధారణాశక్తి, బాహ్య అంతఃకరణాన్ని ఈ రెండింటినీ కూడాను, బాహ్యాంతఃకరణాన్ని, ధారణ ఎవరైతే చేస్తూ ఉండాడో అటువంటి యోగి, యోగంలో ఉండేటువంటి వాడు అప్రమత్తుడై ఉంటాడు, కడు జాగరూకుడై ఉంటాడు. ఎందుకని? ప్రభవాప్యయౌ. ఇది ఆద్యంతములు కలది యోగం అంటే. వచ్చిన బాధదే. సాధన ఎప్పుడైతే ఉందో మార్గం ఇది. మార్గంలో ఎక్కడైనా తొట్టుబాటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి మనం ప్రారంభం చేస్తూ ఉంటాం ధ్యానం, ప్రారంభంలో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఒక్కొక్క రోజు. ఒకరోజు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తాం, ఒక్కొక్క రోజు ఇలా కూర్చోగానే ఏవో వస్తాయి మనసుకి, రేపు చేస్తాంలే అంటే ఈరోజే అయిపోయింది, ప్రారంభమే అయిపోయింది. ఒక్కోసారి ప్రారంభం చక్కగా జరిగి మధ్యలో ఉండలే ఏదో జ్ఞాపకాలు వస్తాయి, స్మృతులు, ఇంకా అక్కడి నుంచి జరగదు. అంతా చక్కగా జరుగుతుంది, చివరికి వచ్చేస్తుంది. హౌ హాయిగా లేచినప్పుడు తర్వాత మళ్లీ బోర్ల పడే అవకాశం ఉంటుంది, చూస్తా ఉన్నాం కదా. కాబట్టి యోగం అనేటువంటిది ఈ విధంగా పతనానికి అనేక కోణాల్లో దారితీసేటువంటి అవకాశం ఉంది గనక. అత అపాయ పరిహారాయ అప్రమాద కర్తవ్య ఇది శంకర. అత ఈ కారణం చేత కాబట్టి యోగం ప్రారంభంలో మధ్యలో చివరిలో ఎక్కడైనా మోసం చేసేటువంటి అవకాశం ఉంది గనక అప్రమత్తుడై ఉండాలి. అత దేర్ ఫోర్ అపాయ పరిహారాయ అప్రమాద కర్తవ్య ఇది అభిప్రాయ. కాబట్టి నువ్వు చాలా జాగరూకుడివై ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ప్రయత్నం జరిగేటప్పుడు పాడవచ్చు, ఫలం వచ్చేటప్పుడు కూడా పాడు కావచ్చు. స్పూన్ తీసుకున్నా నోటిదాకా పోతుందనే నమ్మకం లేదు. కారణం ఇంకా నిగ్రహింపబడలేదు గనక. శక్నోతి హైవయ సోఢుం ప్రాక్శరీర విమోక్షనాథ్, ఇది భగవద్గీత. కాబట్టి ఈ దేహం రాలిపోకముందే కామక్రోధోద్భవం వివేగం సయుక్త ససుఖీ నరః. కాబట్టి ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని దేహం రాలిపోక ముందే ప్రాక్ శరీర విమోక్షణాత్ శక్నోతి హైవయస్సూఢుం, దాన్ని ఎవడైతే నిగ్రహించగలుగుతూ ఉన్నాడో సమర్థుడై ఉన్నాడో అటువంటి వాడికే గాని మరొకరి కష్టం గనక. ఇటువంటి విషయంలో మనకున్నటువంటి కొద్దిపాటి శక్తి సామర్థ్యాలకి ప్రమత్తత కూడా గనక తోడైందంటే ఇంకా చెప్పడానికి వేర్లేదు. ముందే అంతంత మాత్రం, దానికి మళ్లీ ప్రమాదాలన్నీ కూడా తోడైతే ఇంకా కష్టం గనక. అప్రమత్తుడివై ఉండాలి. అజాగ్రత్త అనేటువంటిది పనికి రాదు. నైవ వాచ నా మనసా ప్రాప్తుం శక్యః నా చక్షుషా అస్తీతి బ్రువతః అన్యత్ర కథం తదుపలభ్యతే. నైవ వాచ నా మనసా నా చక్షుషా ప్రాప్తుం శక్యః నా వాచ ప్రాప్తుం శక్యః నా మనసా ప్రాప్తుం శక్యః నా చక్షుషా ప్రాప్తుం శక్యః నా. కాబట్టి మనసు ద్వారా తెలుసుకోలేనిటువంటిది, వాక్కు ద్వారా తెలుసుకోలేనిటువంటిది, కంటి ద్వారా చూడలేనిటువంటిది అయ్యుంది అది. అంటే దాని అర్థమేమిటి, నా అన్యై అపి ఇంద్రియై ప్రాప్తుం శక్యః నా. కాబట్టి ఇతర ఇంద్రియాల వల్ల కూడాను, ఎప్పుడైతే ఇవన్నాడు ఇవి ఉపలక్షణం అని అర్థం, కాబట్టి ఏ ఇంద్రియాల వల్ల గాని మనసు వల్ల గాని తెలిసే అవకాశం లేదు. మరి అస్తీతి బ్రువత ఉపలభ్యతే తత్ అస్తీతి బ్రువత అన్యత్ర కథం తత్ ఉపలభ్యతే, వెరీ ఇంపార్టెంట్. అస్థి ఇతి అస్థి ఉన్నది ఇతి అని బ్రువత చెప్పేటువంటి వాడు అన్యత్ర వాడేమో అస్థి ఇతి, అన్యత్ర వాడు నాస్తి నా అస్థి ఇతి నాస్తికవాదిన ఇతి ఆస్తికవాదిన నాస్తికవాదిన అస్థి ఇతి ఆస్తికవాదిన నాస్తి ఇతి నా అస్థి ఇతి నాస్తికవాదిన. కాబట్టి బ్రువత అస్థి ఇతి ఇది ఉంది, సత్యం ఉంది, ఆత్మ ఉంది అని ఎవడైతే చెబుతున్నాడో బ్రువత వాడికంటే కూడా అన్యత్ర కథం తత్ ఉపలభ్యతే నాస్తితి. అన్యత్ర అంటే ఇక్కడ నాస్తితి నాస్తికవాదిన నాస్తి జగత మూలం ఇతి, ఈ జగత్తు ఏదైతే కనపడుతూ ఉందో దీనికి మూల కారణమే లేదు అని చెప్పేటువంటి వాడు నాస్తికవాదిన నాస్తి ఇతి. అదే ఆడ అస్థి అంటే ఏంటి, ఏముందని కాదు, ఏదేదో ఉంది ప్రపంచంలో, కానీ ఈ ప్రపంచక ఆధారమైనటువంటిది, ఈ ప్రపంచానికి మూలమైనటువంటిది, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలో ఉండేవాడు, సర్వము తానైన వాడేవాడు, అది అది అస్థి ఉంది అనేటువంటి వాడు అస్థితి బ్రువత. అన్యత్ర నాస్తికవాదిన నా అస్థి ఇతి. వీళ్ళిద్దరిలో ఎవడు తెలుసుకుంటాడు ఆ నాస్తికవాదిన నాస్తి జగత మూలం, ఈ జగత్తుకి ఏ విధమైనటువంటి మూలం లేదు అని చెప్పేటువంటి వాడు తెలుసుకోలేడు. కాకపోతే దీని మీద పూర్వపక్షం చాలా నడుస్తుంది. ఏంటంటే ఎద్ది కరణగోచరం తదస్థి పూర్వపక్షం. అయ్యా ఏదైతే బాహ్యకరణాలకు గాని అంతఃకరణానికి గాని అందుతూ ఉందో దానిని అస్థి అనేది ఒకటి. ఇది ఉంది అని దేన్ని బట్టి చెప్తావు నువ్వు? ఈ వాచ్ ఉంది ఎట్లా చెప్పగలవు? కన్ను చూచింది కనుక. లేదు కళ్ళు లేనివాడు ఇల్లు మైక్ అస్థి స్పర్శ ఏదో ఒకటి కరణగోచరం. ఎద్ది కరణగోచరం తదస్తి ఇది ప్రసిద్ధం లోకే, పూర్వపక్షం ఇది. కాబట్టి ఏదైతే మన అంతఃకరణానికి బాహ్యకరణాలకు అందుతూ ఉందో అది మాత్రమే ఉన్నది అనేది ప్రసిద్ధం లోకే. విపరీతంచ అసత్ ఇది. అట్లా కాకుండా ఏదైతే అందడం లేదో, కరణగోచరం కాకుండా ఉందో, ఇంద్రియాలకి మనసుకు అందకుండా ఉందో, అది లేనిది అనేది ప్రసిద్ధం లోకే, పూర్వపక్షం అబ్జెక్షన్ ఇది. కాబట్టి ఆత్మ ఉందంటూ ఉన్నావు, కరణగోచరం అయ్యేందుకు అవకాశం లేదు గనక ఈ యోగము ఇదంతా కూడాను అతః అనర్థక అయం యోగ. నువ్వు చెప్పే యోగం ఇదంతా ఏముంది? ఉన్నదానికోసమైతే పర్వాలేదు గాని అసలు ఉన్నదో లేదో తెలియని దానికోసం ఏమిటయ్యా బాబు ఇదంతా? కాబట్టి అనర్థక అంటే ఉపలభ్యతే అతః అస్తి, అది పొందగలము. జగతః మూలం బ్రహ్మ అస్తి ఏవా సిద్ధాంతం. జగతః మూలం బ్రహ్మ అస్తి ఏవా. కాబట్టి ఈ జగత్తుకు మూలం అనేటువంటిది ఉంది, అదే బ్రహ్మం. ఎలా చెప్పగలవు? కార్య ప్రవిలాపనస్య అస్తిత్వ నిష్టత్వాత్. ఇదొకటి, కార్య ప్రవిలాపనస్య అస్తిత్వ నిష్టత్వాత్. ఇది కార్య విలాపనం, దృశ్య విలాపనం అంటారు. ఇది అంటే ఏదైనా ఒకటి చూచామనుకోండి మనం, దానికి ఆధారమైంది ఒకటి ఉండాలి కదా. ఏది ఇప్పుడు కరణగోచరం అంటున్నావు, నేను అడుగుతున్నా నిన్ను, ఏమిటయ్యా కరణగోచరం? కమ్ ఆన్ టెల్ మీ, ఏంటో చెప్పు ఆ కరణగోచరం ఏంటో చెప్పు అన్నాను అనుకోండి, ఏం చెప్తారు? ఘటః అస్తి. ఎట్లా చెప్పగల కరణగోచరం స్వామీజీ? ఎందుకు దృగ్గోచరం, దృగ్విషయం, దృష్టి గోచరం ఇది. నా కంటి కనపడుతుంది కుండని, ఎస్, అందువల్ల కుండ అంటున్నావు. అంటే ఇప్పుడు ఏంటి? ఘటః అస్తి, నేను చెప్తున్నా ఘటః నాస్తి. నాకు గోచరం అయ్యా, అరే నాకు కూడా గోచరం అయ్యా. ఏం గోచరం నీకు? నాకు మట్టి గోచరం, మృతికా ఆస్తి నాకు కాదంటావా నువ్వు? ఎందుకని? నీ కుండ కన్నా ముందే ఉంది నా మట్టి. నీ కుండ పగిలినా కూడా నా మట్టి ఉంటుంది. కుండ పగిలినప్పుడు నీకు దృగ్గోచరం కుండ కాదు మట్టి. కాబట్టి అస్థి ఉంది. ఏది? కుండ ఉంది. కుండ ఉందా అన్నప్పుడు కాదు కాదు, ఘటః నాస్తి. ఇంకేముంది? పగిలింది, ముక్కలున్నాయి, ఆ పగిలిన ముక్కలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకోటి చెప్పొచ్చు నువ్వు, కుండ ఉంది అన్నావు, పగిలింది, ఇప్పుడు ఏం చెప్తావు? మళ్ళీ అదే అంటాను నేను, కుండ ఉంది అంటాను. ఎట్లా అంటావు? పగిలిన కుండ ఉంది, కుండ ఉంది, పగిలిన కుండ ఉంది. కపాలాస్తి అంటే ముక్కలు, కపాలం అంటే ముక్కలే, ముక్కలన్నీ కూడా ఉన్నాయని నేనంటున్నా, అది కూడా నాస్తి. ఎందుకని? ఎందుకని? నా చూర్ణమస్తి. కపాల నాస్తి, చూర్ణమస్తి. ఇందువల్ల రేపు అవన్నీ కూడాను మెత్తబడి వర్షానికి తడిచి తడిచి మళ్ళీ అంతా అయిపోయి మట్టి అయిపోతుంది. అది అప్పుడు చూర్ణం, జస్ట్ పౌడర్. ఇప్పుడు ఏంటి అస్థి అంటే చెప్పు నీకు ఎక్కడది? కరణగోచరం ఏది? కుండ ఏది? కపాల. ఇలాగే ఛేదించుకుంటూ పోతే మళ్ళీ ఆటమ్స్ ఉదయం పోయినట్టుగా అలా వెళ్ళిపోయినాం అనుకో, ఏం మిగులుతుందో తెలుసా? అస్థి అనేది ఒక్కటే మిగులుతుంది, ఇంకేం మిగలదు. ఆ అస్తిత్వం ఏదో ఇవన్నీ కానేకావు, వీటికి అస్తిత్వం దానివల్ల వచ్చింది. ఏది ఉండడం వల్ల వీటికంతా అస్తిత్వం వస్తూ ఉందో, ఇవి ఎగ్జిస్టెంట్, అది ఎగ్జిస్టెన్స్, సత్త. ఓకే, ఇవి చేతనములు, అది చైతన్యం. దే ఆర్ కాన్షియస్, మైండ్ కానీ బుద్ధి కానీ, అవి యానిమల్స్ కానీ మనం కానీ, దే ఆర్ కాన్షియస్, బట్ దట్ ఈస్ కాన్షియస్నెస్. చేతనః చేతనానాం చేతనః. కాబట్టి అస్థితి అది ఉంది కదా, ఎప్పుడైతే అది ఉందో అది అనంతంగా ఉంది. ఇప్పుడు అస్థి ఏంగా మారుతుందో తెలుసా, అస్థి ఉంది అస్థి ఇతి, అదే తర్వాత అస్మి తత్ అహమస్మి తత్ బ్రహ్మ అహం అయం ఆత్మ అయమాత్మ బ్రహ్మ. ఇదం చేత్ అస్తి అహం చేత్ అస్మి. అది అని అంటున్నంత వరకు అస్థి బ్రహ్మ అస్థి అహం అన్నప్పుడు అస్మి అహమస్మి అస్థితి ఏవ ఉపలబ్ధవ్యః తత్వభావేన చోభయోః అస్థితి ఏవ ఉపలబ్ధస్య తత్వభావః ప్రసీదతి. అస్థితి ఏవ ఉపలబ్ధవ్యః అస్థి ఇతి ఏవ ఉపలబ్ధవ్యః. తెలియదగింది ఈ ప్రపంచంలో ఏమిటో తెలుసా మనకు, అస్థి ఇతి. ఆ అస్థి ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో సత్తా స్ఫురణాత్మకం అస్థి ఇతి, తదేవ ఉపలబ్ధవ్యః పొందదగింది తెలియదగింది తెలుసుకోవాల్సింది అదే. ఎందుకని, ఇదంతా మిథ్య, దాని మీద ఆధారపడి ఉంది గనక. ఇవి ఉండడానికి ఆధారమైంది తాను, ఇవి లేకపోయినా కూడా తాను ఉంటుంది, అది సత్యం. అర్థమవుతుంది, అబాధితం, దాన్ని నెగెట్ చేయడానికి అవకాశం లేదు. మిగతా అన్ని బాధితాలు, అది అబాధితం. దీన్ని నిషేధించవచ్చు, దాన్ని నిషేధించలేం. ఇవి లేకుండా ఉంది కానీ అది లేకుండా ఇవి లేవు, ఇవి లేకపోయినా అది ఉంది కనుక అబాధితం. కాబట్టి అస్థి ఇతి ఏవ ఉపలబ్ధవ్యః. ఎట్లా, తత్వభావేన చ ఉభయోహో తత్రాపి ఉభయోహో సోపాధిక నిరుపాధికయోహో సోపాధిక నిరుపాధికయోహో. ఇప్పుడు ఆ సత్తా ఏదైతే ఉందో బాగా అర్థం చేసుకోండి, అస్థి అనేది ఏదైతే ఉందో, చెవి ఉన్న చోట కూడా అదే ఉంది, కన్ను ఉన్న చోట కూడా అదే ఉంది, ప్రాణం ఉన్న చోట కూడా అదే ఉంది. అందువల్ల శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచో వాచం సవు ప్రాణస్య ప్రాణ కదా. కాబట్టి ఇవి ఎక్కడైతే ఉన్నావో అక్కడ అదే ఉంది, కానీ ఇవి లేకపోయినా అది ఉంది. ఉపాధి ఉన్న చోట అది ఉంది లేదా, హిరణ్య గర్భ అది కూడా ఉపాధి సమిష్టి, అక్కడ అది ఉంది. హిరణ్య గర్భ లేడు, అవ్యక్తం మాయ, మాయ కూడా తనను ఆశ్రయించుకొని ఉంది, తనను పట్టుకోలేకపోతూ ఉంది, కానీ తానున్నాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి ఉపాధి సహితంగా ఉన్నది తానే, నిరుపాధికంగా ఉన్నది తానే. కాబట్టి ఇది తానే అది తానే, అధ్యారోప అపవాద న్యాయ. ఇంతకుముందు చెప్పాను కదా మీకు అధ్యారోపం అపవాదం, లేని దానిని కల్పించడం, కల్పించిన దాన్ని తీసేయడం, అధ్యారోపం అపవాదం. కాబట్టి తత్వభావేన చ ఉభయోహో అస్థితి ఏవ ఉపలబ్ధస్య. కాబట్టి ఈ రెండింటి మధ్య సోపాధికం నిరుపాధికం, ఈ దేహం ఉంది, దేహం కూడా బ్రహ్మమే, ఎందుకని అనంతమైనటువంటి బ్రహ్మంలో దేహం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కానీ దేహం లేకపోయినా కూడా ఆత్మ ఉంటుంది, దేహం కూడా ఆత్మే కానీ ఆత్మ మాత్రం దేహం కాదు, దేహం దాని మీద ఆధారపడింది కనుక మిథ్య, కానీ అది మాత్రం స్వప్రకాశం, తన మీద తాను ఆధారపడింది. ఇది ఉభయోహో. ఈ రెంటికి సంబంధించిన భేదాన్ని ఎవడైతే నిరుపాధిక అంటే విదిత అవిదితాభ్యాం అన్య అద్వయ స్వభావ, తెలిసిన దానికి తెలియని దానికి సోపాధిక నిరుపాధిక రెంటికి కూడా ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అస్తిత్వ భావన, ఆత్మ అస్థి అస్థి ఇతి ఏవ ఉపలబ్ధవ్య, దానిని తెలుసుకోదగింది తత్వభావేన. తత్వభావేన అంటే ఈ విధంగా ఇలా ఉన్నది అని అంటే సత్కార్య బుద్ధ్యాద్యుపాధి. ఏమి లేదు సత్కార్య, ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఇది కారణ సహితంగా కనపడుతూ ఉందో, కార్యం ఏది ఉండినా కూడాను కారణం అనేటువంటిది ఉండాలి. బాగా అర్థం చేసుకోండి, దీనికి ఒక రూల్ ఏమిటంటే కార్యంచ కారణ వ్యతిరేకేణ నాస్తి, కార్యం కారణ వ్యతిరేకేణ నాస్తి. అర్థమైందా? ఇప్పుడు కార్యం అనేది కారణం కన్నా భిన్నంగా ఉండలేదు. సింపుల్. ఇంక దీన్ని నో అనడానికి అవకాశం లేదు. కార్యంచ కారణ వ్యతిరేకేణ నాస్తి. కారణ వ్యతిరేకేణ కార్యం నా అస్తి. ఇప్పుడు మృత్తిక కారణం కుండ కార్యం, కారణ వ్యతిరేకేణ మట్టి లేకుండా కుండ కార్యరూపంలో ఉండేటువంటి కుండ నా అస్థి. కార్యంచ కారణ వ్యతిరేకేణ నాస్తి, నా అస్థి. కాబట్టి కార్యంలో ఉన్నటువంటిది కారణమే. కాబట్టి ఏదైతే మిథ్యలో ఉందో అది కూడా సత్యమే. కానీ మిథ్య లేకపోయినా సత్యం ఉంది. కాబట్టి మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మాత్రం మిథ్య కాదు. యదాతు తద్రహిత, తద్రహిత ఉపాధిరహిత. ఉపాధి ఉంటే ఉపాధిలో ఆత్మే ఉంది. తద్రహిత ఉపాధిరహిత అవిక్రియ, అవిక్రియ ఆత్మ అవిక్రియ అంటే ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉంది. బాగా అర్థం చేసుకో, ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉంది. ఇప్పుడు పాలల్లో నుంచి పెరుగు వచ్చినప్పుడు పాలు మార్పు చెందింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. కారణము అంటే ఎలాంటి కారణము? పరిణామి కాదు, పరిణామి కారణం కాదు. వివర్త ఉపాదాన కారణత్వాత్ అవిక్రియ ఇది. మార్పు లేకుండా ఉందంటే ఏంటి? సర్పం కనిపిస్తూ ఉండినా కూడా త్రాడలో ఏ విధంగా అయితే మార్పు లేదో, సర్పంగా కనపడుతూ ఉన్నదే గాని తాను మార్పు చెంది కాదు. కనుక వివర్త ఉపాదాన కారణత్వాత్ అవిక్రియ. కాబట్టి సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇదం అగ్రే సత్, ఇదం సత్, సదేవ. అప్పుడు సతే, ఇప్పుడు సతే. అందువల్ల అదహ పూర్ణం, ఇదం పూర్ణం. అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణమదహ పూర్ణం ఇదం, అదహ పూర్ణం ఇదం పూర్ణం. పూర్ణాత్ పూర్ణము నుండి, పూర్ణం ఉదచ్చతే పూర్ణము నుండి పూర్ణం వచ్చింది. పూర్ణశ పూర్ణమాదాయ, పూర్ణము నుండి పూర్ణం వచ్చిన తర్వాత పూర్ణమే అవశిష్యతే పూర్ణమే. బాగుండే. అది మట్టే, ఇది మట్టే, ఇదేది ఇది కుండ. మట్టి నుండి మట్టి కుండ వచ్చింది. మట్టి నుండి మట్టి కుండ వచ్చినా మట్టే మిగిలింది కుండలో, ఇంకేమి లేదు. ఇంకేమన్నా మృత్తికేత్యవా సత్యం. కనుక ఇటువంటి అస్థి ఇతి ఇలా ఉన్నది అనేటువంటి దాన్ని అస్థిత్యేవోపలబ్ధస్య, అస్థి ఇతి ఏవ ఉపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. అది తత్వభావ ప్రసీదతి. తత్వం ఏది? ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దానిని పొందడం జరుగుతూ ఉంది. యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృదిశ్రితాః అథ మర్త్యః అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృదిశ్రితాః. అస్య ఎవరు? అస్య అంటే పరమార్థదర్శినః. ఈ పరతత్వాన్ని ఎవడైతే దర్శిస్తూ ఉన్నాడో తత్వదర్శినః. ఇప్పుడు మనం చూచాం, చూసారా? ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు పరమార్థదర్శినః, బ్రహ్మదర్శినః. అటువంటి వాడు సర్వే కామాః ప్రముచ్యంతే. అస్య హృదిశ్రితాః సర్వే కామాః యదా ప్రముచ్యంతే. కాబట్టి ఇంతవరకు అతని యొక్క హృదయంలో ఏ కోరికలైతే ఉన్నవో సర్వే కామాః, కొన్ని పోయి కొన్ని ఉండడం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే ఏవం పరమార్థ దర్శినః ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం జరిగిందో, ఇది శంకర అక్కడ యూసేజ్ ఏవం పరమార్థ దర్శినః అని, అంటే పరతత్వాన్ని దర్శించినటువంటి వాడు భాష్యం. అలా దర్శించిన తర్వాత సర్వే కామాహ హృదయశ్రితాహ సర్వే కామాహ ప్రముచ్యంతే ప్రముచ్యంతే విశీర్యంతే విశీర్యంతే విశరణ ఏంటే విశరణ శిథిలీకరోతి శిథిలీకృతాహ ఇది సర్వే కామాహ ప్రముచ్యంతే శిథిలీకృతాహ కాబట్టి లోపలుండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పట్టాపంచలైపోతూ ఉన్నాయి శిథిలమైపోతూ ఉన్నాయి కారణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని ఆప్తకాముడయ్యాడు పరమార్థ దర్శన సమస్తమైన కోరికలు తీరిపోయిన వాడయ్యాడు ఏదన్నా వెలితి ఉంటే అది తీరాలి ఇది తీరాలని పూర్ణ పురుషుడికి ఏం తీరాలి ఆప్తకామస్య కాస్పృహ తత్రకు మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అంతటా ఏకత్వం అది తానే ఏం పొందాలి లేనిది పొందాలి తనకు లేనిదేమిటి అనంతమైనటువంటి వాడికి ఆప్తకాముడు అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు అకామహతశ్చేత్ బ్రహ్మానంద కామహతశ్చేత్ అకామహతశ్చేత్ ఏ కోరిక చేత కూడాను చెదర కొట్టబడినటువంటి ఆనందం తనకు ఆనందం ఉంది మనకు ఆనందం ఉంటుంది మళ్లీ ఒక కోరిక వచ్చిందంటే ఆనందం భగ్నం అవుతుంది కానీ తన ఆనందాన్ని భగ్నం చేసే కోరిక ఈ ప్రపంచంలో లేదు అందుకని అకామహతశ్చేత్ బ్రహ్మానంద అటువంటి బ్రహ్మానంద స్వరూపుడు పరమార్థ దర్శన అటువంటి వాడు అధ మర్త్యః అమృతో భవతి అది ఇంతకుముందు మర్త్యః మర్త్యుడు మరణించేవాడు ఇప్పుడు అమృతుడు అధ మర్త్యః అమృతో భవతి ఇలా పరమార్థ దర్శనం జరిగిన తర్వాత హృదయంలో ఉండేటువంటి కోరికలన్నీ కూడాను శిథిలమైపోయినాయి గనక ఇక్కడ ఏమవుతూ ఉన్నాడు శిథిలీకృత కాబట్టి మర్త్యః అమృతో భవతి చూడండి మర్త్యః అమృతః మృతః అమృతః ఎప్పుడు మృతః ఎప్పుడు అమృతః అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాక్ ప్రబోధాత్ సహ ప్రబోధాత్ ప్రాక్ గురువు బోధించముందు సహ మర్త్యః ఆసీత్ గురువు దగ్గర జ్ఞానం అందనప్పుడు మర్త్యుడు నేను మరణిస్తాను అనుకునేటువంటి వాడు ప్రబోధ ఉత్తర కాలం ప్రబోధోత్తర కాలం అవిద్య కామ కర్మ లక్షణశ మృత్యోహో వినాశాత్ అమృతో భవతి ఎప్పుడైతే గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాడో ఈ జ్ఞానం వల్ల ఏం జరుగుతోంది అజ్ఞానం పోతుంది జ్ఞానేన అజ్ఞానం నశ్యతి అవిద్య అవిద్య పోయిన తర్వాత ఇంకా కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి కామ కోరికలు ఎప్పుడైతే లేవో కర్మ ఎక్కడి నుంచి వస్తుంది కర్మ సిరీస్ ప్రబోధోత్తర కాలం జ్ఞానానంతరం సిరీస్ ప్రబోధ ఉత్తర కాలం గురువు ప్రబోధం చేసిన తర్వాత అవిద్య కామ కర్మ లక్షణస్య మృత్యోహో వీటి వల్లనే ఏర్పడేది మృత్యోహో మృత్యు కాబట్టి అవిద్య అజ్ఞానము అజ్ఞానం వల్ల కోరిక కోరిక వల్ల కర్మ మళ్లీ కర్మ వల్ల ఫలము మళ్లీ ఫలానుభవంలో మళ్లీ కోరిక ఇంతే జనన మరణాలు ఇది మృత్యోహో ఈ మృత్యోహో వినాశాత్ ఇది నశించిపోతుంది జ్ఞానం కలిగింది గనక అజ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు అజ్ఞానం ఎప్పుడైతే లేదు కోరిక లేదు కోరిక లేదు గనక కర్మ లేదు కర్మ లేదు గనక జన్మ లేదు జన్మ లేదు గనక మృతుడు కాదు గనక అమృతుడవుతూ ఉన్నాడు అమృతో భవంతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అత్ర ఇహైవ సిదేశ్ అత్ర అంటే ఏంటి అక్కడ ఎక్కడ ఇక్కడ ఇహైవ ఇక్కడే జీవించి ఉండగానే ఇహ జీవన్ ఏవా ఇక్కడ జీవించి ఉండగానే ప్రదీప నిర్వాణవత్ ప్రదీప నిర్వాణవత్ సర్వబంధన ఉపశమాత్ బ్రహ్మ సముష్ణతే బ్రహ్మైవ భవతి ఇతి అభిప్రాయ ఇహైవ ఇక్కడే ప్రదీప నిర్వాణవత్ వెలుగుతూ ఉన్న దీపం ఆరిపోయినట్టుగా కొడిగెట్టిన దీపం ఆరిపోయినట్టుగా ప్రదీప నిర్వాణవత్ చక్కగా వెలుగుతూ వెలుగుతూ ఉండే టక్కన ఆరిపోయినట్టుగా సర్వబంధన ఉపశమాత్ సమస్త బంధాలు విడిపోయి బ్రహ్మ సమశ్నుతే బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నాడు ఎట్లా బ్రహ్మైవ భవతి ఇత్యర్థ తానే బ్రహ్మమైపోతూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఒక దీపం వెలిగింది ఆ దీపంలో కనిపించింది ప్రపంచం మిథ్యా ప్రపంచాన్ని చూపించిన మిథ్యా దీపం వెలిగింది ఎంతవరకు వెలిగిందో తెలుసా అది దానికి ఎంతవరకైతే మనకు ఆయిల్ ఉంటుందో అంతవరకే వెలుగుతుంది, లేకపోతే వెలగలేదు. కాబట్టి అజ్ఞానం, అవిద్య అనేటువంటి తైలం ఉన్నది. కేవలం తైలం ఉంటే కాదు, ఒత్తి కూడా ఉండాలి. అహంకారం అనేటువంటి ఒత్తి ఉండింది, కాబట్టి అజ్ఞానం అనేటువంటి తైలం అంతా ఇంకిపోయింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆవిరైపోయింది, అహంకారం అనేటువంటి ఒత్తి ఆరిపోయింది. ప్రదీప నిర్వాణవత్, ప్రదీప నిర్వాణవత్, చక్కగా ప్రకాశిస్తూ ఉండినటువంటి దీపం టక్కన ఆరిపోయినట్టుగా ఆరిపోతే ఏమవుతుంది? చీకటి, ఏమి కనిపించదు, ఏం కనిపించదు, మిథ్య కనిపించదు. ఇక దానికి పడిపోయింది తెర. సర్వబంధన ఉపశమాత్, సమస్తమైనటువంటి బంధాలు ఉపశమించిపోయినాయి. బ్రహ్మ సమశ్నుతే, చక్కగా బ్రహ్మ పదార్థాన్ని పొందడం. పొందడం అంటే తనకన్నా వేరుగా అనుకుంటావేమో అని బ్రహ్మ ఇవ భవతి ఇత్యర్థ శంకర భాష్యం. ఇహ గ్రంథయ అథ మర్త్య అమృతో భవతి ఏతావత్ అనుశాసనం. హృదయ గ్రంథులన్నీ ఎప్పుడైతే విడిపడిపోతూ ఉన్నాయో, ఛేదింపబడుతూ ఉన్నాయో, అప్పుడే మృతుడు అమృతుడవుతూ ఉన్నాడని వేదాంత శాసనం. ఏతావత్ అనుశాసనం, యదా ఎప్పుడైతే ఇహ చూడండి, యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయః, ఇహ హృదయస్య గ్రంథయః, సర్వే గ్రంథయః, హృదయస్య సర్వే గ్రంథయః యదా ప్రభిద్యంతే, హృదయ గ్రంథులు ఎప్పుడైతే ఛేదింపబడుతూ ఉన్నాయో, సర్వే గ్రంథయః, సర్వగ్రంథులు, గ్రంథి అంటే ముడి, గ్రంథి అంటే ముడి, నాట్ నాట్ మామూలు ముడి కాదు, పీఠముడి, అది తమాషది గ్రంథి శబ్దం. అందుకనే ఈవెన్ మూడు ముళ్ళు కూడా అందుకే పెట్టారు, గ్రంథి అది, గ్రంథి ముడి. సో యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయః, హృదయంలో ఉండేటువంటి గ్రంథులు సమస్తం, సర్వే గ్రంథయః ప్రభిద్యంతే, ఎప్పుడైతే ఛేదింపబడుతూ ఉన్నాయో. ఎక్కడన్నా వచ్చిందా ఇది? ఎస్, భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయాః, క్షయంతే చాశ్య కర్మాణి, తస్మిన్ దృష్టే ఫలావరే. ముండకోపనిషత్, ముండకోపనిషత్, సరేనా? కనుక సర్వే గ్రంథయః అస్య హృదయః ప్రభిద్యంతే యదా, ఎప్పుడైతే ఈ హృదయ గ్రంథులన్నీ కూడా విడిపోయినాయో. హృదయ గ్రంథులు విడిపోవడం అంటే హృదయంలో ఉన్న ముళ్ళు, అజ్ఞాన ముడులు అంతే, ఇంకేమీ లేదు. ఏమిటవి? శంకరాచార్య స్వామి భాష్యంలో, అహం ఇదం శరీరం మమ ఇదం ధనం. చూడండి, ఇవేట ముడులు అంటే ఒక్కొక్క ముడి తీయడం చాలా కష్టం. సుఖీ దుఃఖీ చ అహం ఇది ఏవం ఆది లక్షణాహ. కాబట్టి గ్రంథులు ఏమిటంటే ఒక్కొక్క ముడి, అహం ఇదం శరీరం, ఇదం శరీరం క్షేత్రం, అందువల్ల ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. నేనెవరు? క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. కాబట్టి క్షేత్రజ్ఞుడివి గాని నువ్వు క్షేత్రం కాదు. క్షేత్రం శ్మశానం వరకే, తర్వాత లేదు, దానికి అతే లేదు. నీవు క్షేత్రజ్ఞుడివి, నీ ఉండడం వల్ల క్షేత్రం కదులుతుంది, లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే అహం అహమస్మి, నేనున్నాను. ఎవరే అహం అహమస్మి త్వమసి, నువ్వున్నావు, ఎవరు నువ్వు? అహం ఇదం శరీరం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నేను శరీరం అంటాడో, నేను నీకన్నా బాగున్నాను, నీకన్నా పొడవున్నాను, నీకన్నా రంగు ఉన్నాను, నీకన్నా బాగున్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఇది ఎవరికైతే పుట్టిందో, వాళ్ళ కులం ఉన్నది, వాళ్ళ గోత్రం ఉన్నది, సమసమాజం రావాలి, కులాలు మాత్రం ఉండాలి, ఇవన్నీ బ్రహ్మాండం. ఓకే, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేహాత్మ భావం, అహం ఆత్మ ఏదైతే ఉందో అహం బ్రహ్మ అస్మి, అయమాత్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే నేను. కానీ ఇప్పుడు ఏమిటంటే అహం ఇదం శరీరం, ఈ శరీరమే నేను, ఇదొక ముడి, ఇంకా శరీర బాధలన్నీ నావి, దీనికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, అహంకారం మమకారం అన్నీ ఇక్కడే తయారవుతాయి. తర్వాత మమ ఇదం ధనం సంపద, ఈ ధనం నాది. ఇంకా ధనం అంటే ఇంకా అన్నే అర్థం, సంపదది ప్రాస్పరిటీ. ఇంకా ధనం అంటే కేవలం డబ్బు అనే కాదు, ఇంకా అన్ని పశువులు బిడ్డలు అది ఇది గోడు అది సమస్తం, ఇళ్ళు కార్లు చెత్త చెదారం. సుఖీ దుఃఖీ చ అహం ఇతి, చూడండి ఏవమాది లక్షణాహ, నేను సుఖీ నేను సుఖపడుతూ ఉండేటువంటి వాడిని, నేను దుఃఖీ నేను దుఃఖపడుతూ ఉండేటువంటి వాడిని. సుఖపడేది దుఃఖపడేది ఎవరు? దేహం కాదు, దేహం కాదు, మనస్సు. మనసులో కలిగేటువంటి సుఖాలకి దుఃఖాలకు కూడా సంబంధం లేదు, ఎందుకంటే సుఖానికి సుఖకారణం ఉండదు, దుఃఖానికి దుఃఖ కారణం ఉండదు. వేదాంతంలో ఒక చిన్న స్టోరీ కూడా ఉండదు, ఊరికే ఒక్కడే ఒక నిమిషం నేను స్టోరీ చెప్పండి. ఎందుకంటే ఎవరో పూర్వపు రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్ళి కాశీకి వెళ్ళాడు అనుకోండి, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒక్కటే అనేవాళ్ళు అప్పుడు, అంత పెద్ద విషయం అది. ఇప్పుడు కాలిఫోర్నియా సాయంత్రానికి పోయి చేరుతుంటే అప్పుడు కాశీకి పోతే ఇంక కాటికి పోయినట్టే వాడు, అందరూ అందువల్ల ఏడ్చి పంపించేవాళ్ళు ఆ రోజుల్లో, అందరూ కూర్చొని పెట్టి చుట్టూ కూర్చొని ఏడ్చేసి పంపిస్తే వాడు మళ్ళీ వచ్చేస్తాడు రేపే. ఎందుకని మీరు ఏడ్చారు కదా, మళ్ళీ వచ్చి నేర్పించడానికి. అలా పోతే పాపం ఇద్దరు స్నేహితులు కలిసి వెళితే అందులో పాపం ఒకడు అక్కడ చచ్చిపోతాడు, తమాషా చూడండి, ఒకడక్కడ చచ్చిపోతాడు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇక్కడికి, టెలిగ్రామ్ లేవు ఏమి లేవు, మళ్ళీ ఎవడు వాడన్నా రావాలి, ఇంకెవడన్నా రావాలి. వాడు పోతూ ఉన్నారు, వీడు మధ్యలో చచ్చిపోయినాడు అక్కడ, ఇంకా కాశీకి పోలే. రెండో వాడు ఆలోచన చేశాడు ఇప్పుడు ఏం చేయాలి, వాడిని అక్కడ దహనం చేస్తూ ఉంటే ఈ ఊరు వాళ్ళే అక్కడ కనిపించారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాడు, ఎందుకని బతుకున్నప్పుడు ఎట్లా తిండి పెట్టలేదు, ఇప్పుడన్నా కట్టి పెట్టండి ఇక్కడ పైన అని చెప్పి తీసుకుని మొత్తాన్ని తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత వాడు చెప్తాడు, అయ్యా మీరు ఎప్పుడు వెళ్తున్నట్టు మేము పోతున్నామంటారు, వాళ్ళు రిటర్న్ జర్నీలో ఉండరు, మీరు రిటర్న్ జర్నీలో ఉండరు కదా, వాళ్ళ ఇంటి దగ్గర చెప్పండి మేమిద్దరం వచ్చామండి, మాది ఫలానా వీధి, మీ పక్క వీధియే కదా మాది, అవునాయన ఆ వీధిలో ఉంటామండి, ఆ గల్లీలో మేము ఉంటాం, మీరు వెళ్ళి ఆ గల్లీలో గోల్ చేయండి. ఏమని ఈ వీడు ఎల్లయ్యా, పోయినాడు పుల్లయ్య, పుల్లయ్య చచ్చిపోయాడని పలానాడు చెప్పమంటే వాడు వచ్చి ఎల్లయ్య చచ్చిపోయాడు. అక్కడ అసలు పోయింది పుల్లయ్య, ఉన్నది ఎల్లయ్య, పేరు తెలుస్తాడా, పుల్లయ్య అంటే పోయేవాడు, ఎల్లయ్య అంటే ఏలేవాడు, ఉండి వాడొచ్చి ఎల్లయ్య పోయాడని చెప్తే ఎల్లయ్య ఫ్యామిలీలు అందరూ ఏడుస్తూ ఉంటే పుల్లయ్య ఫ్యామిలీలో వాడు వచ్చి ఓదార్చడం. ఇది జరిగిన తర్వాత మళ్ళీ వాడు చాలా కాలానికి వస్తాడు, వాడు వచ్చిన తర్వాత ఎల్లయ్య పోల, అప్పుడు పుల్లయ్య ఫ్యామిలీ వాళ్ళు ఏడవడం, ఎల్లయ్య ఫ్యామిలీ వాళ్ళు పోయి ఏమొచ్చిన బాధ. ఎందుకు చెప్తాడంటే ఇదే వేదాంతంలో, అక్కడ జరిగిన దానికి ఇక్కడ దుఃఖానికి సంబంధం లేదంటాడు. సంఘటన ఒకటి, ఏడుపు ఇంకొకటి. మీకు ఇదేదో కథలాగా అనిపిస్తుంది కానీ బాగా అనలైజ్ చేసి చూస్తే, విశ్లేషించి, రోజు మనం ఏడ్చే వాటిలో 90 ఇవే ఉంటాయి, అర్థం కావు అతిడ, అర్థం కావు. ఇప్పుడు మనకి ఏదైతే దుఃఖమో బాధో దాన్ని పక్కన కూర్చొని నా దగ్గర తీసుకోరండి, మీరు కారణం చెప్పండి, అది కాదు కారణం అని నేను చెప్తా, మీరు యాక్సెప్ట్ చేస్తారు. మరి అది కారణం కాదన్నప్పుడు నువ్వు ఏడ్చింది ఏ కారణానికి? కనుక ఏడవడానికి అలవాటు పడ్డామే గాని, దుఃఖానికి అలవాటు పడ్డామే గాని, దుఃఖ కారణం కూడా సరిగ్గా మనం వెతుక్కోలేకపోతున్నాం. సుఖం కావాలనుకుంటున్నామే గాని సుఖ కారణం కూడా తెలియడం లేదు. కనుక సుఖ కారణాలు సుఖ కారణాలుగా లేవు, దుఃఖ కారణాలు దుఃఖ కారణాలుగా కూడా లేవు. ఇది వచ్చిన బాధ. కనుక సుఖ దుఃఖీచ అహం ఇతి ఏవమాది లక్షణాహ, ఇవన్నీ కూడాను గ్రంథులు, ఇవన్నీ విడిపోతూ ఉన్నాయి. ఎప్పుడు? ప్రబోధ ఉత్తరకాలం, జ్ఞానం కలిగిన తర్వాత అక్కడ ఏమవుతున్నది, బ్రహ్మైవ అహమస్మి, అహం బ్రహ్మ ఏవ అస్మి, నేనే బ్రహ్మమయ్యున్నాను. అసంసారి ఇతి అసంసారి, కాబట్టి నాకు ఏ విధమైనటువంటి సంసారం లేదు, నేను కేవలం ఆత్మనే, మరి ఉన్నవి అన్నీ ఉండని, అవి వాటికి ఆధారమైనటువంటి వాడిని నేను, అదంతా మిథ్య, నా మీదనే ఆధారపడున్నాయి. అవి ఉన్నాయి, నేనున్నాను గనక అవి ఉండవు, నేను ఉంటాను కాబట్టి అసంసారి. సంసారం ఉంది, నేనున్నాను, సంసారం ఉండదు, నేనుంటాను. అధా మర్త్యః అమృతః భవతి. ఏతావత్ అనుశాసనం, ఏతావత్ ఏతావత్ ఏవా శంకర, ఏతావత్ అనుశాసనం ఇదే, ఇది ఏతావత్ ఈ విధంగా అనుశాసనం. శాస్త్ర విషయం ఇది, వినండి వాక్యశేషం ఉపదేశం. ఏతావత్ అనుశాసనం ఇది ఉపదేశం. శంకర అంటారు భాష్యంలో ఏతావదేవ అంటే ఇదే ఉపదేశం, ఏతావత్ మాత్రం, ఏతావన్ మాత్రం, ఏతావత్ ఏతావదేవ ఏతావన్ మాత్రం, ఇది మాత్రమే ఉపదేశం, మిగతా అంతా ఉపదేశం కాదు. వైకుంఠం అది ఇది, కైలాసం కైలాసం, ఆడిపోయేది ఎడపోయేది ఎట్టిపోయేది, తిరిగే తిరిగేది స్వామి గిమియే, ఇదంతా కూడా ఉపదేశం కిందకి రాదు. భక్తి, దృష్టఫలం, దయ వాటి కిందకు వస్తుంది, గాని ఏతావత్ ఏవ అనుశాసనం ఇది మాత్రమే ఉపదేశం. అనుశాసనం అనుశిష్ట ఉపదేశ సర్వవేదాంతానాం ఇతి వాక్య శేష ఏకవాక్యత ఇత్యర్థ. ఇదొక్కటే ఏకవాక్యత, వాక్య శేషం. సర్వవేదాంతానాం, సర్వవేదాంతానాం అన్ని వేదాంతాల ఉపనిషత్తులు అనేటువంటి ఏకవాక్యత. ఉపనిషత్తులు అనేకం ఉండొచ్చేమో గాని ఏకవాక్యత ఒక్కటే. ఏమిటది? బ్రహ్మైవ అహం అస్మి. శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధానం అభినిసృత ఏకా తయోః ఊర్ధ్వం ఆయన్ అమృతత్వం ఏతి విశ్వక్ అన్యాః ఉత్క్రమణే భవంతి. ఒక్కసారి సబ్జెక్టు కంక్లూషన్ లో దీన్ని ఎక్కువ 3 నిమిషాలుగా ఎక్కువ చెప్పని, అటు తిరిగిపోతా ఉంది సబ్జెక్టు. ఇంతవరకు వినదంతా గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది స్వామీజీ? ఇటువంటి చోట చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఉపనిషత్తుల్లో అర్ధరహితంగా ఏదంటే అది సందర్భం లేకుండా మాట్లాడతారు. ఒక సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్ వస్తుంది, ఇదంతా ప్రాబ్లం. చూడండి, శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః, నాడ్యః నాడులు, హృదయంలో ఉండేటువంటి నాడులు. శతం చ ఏకా 100+1 101 నాడులు హృదయంలో ఉన్నాయి. ఎక్కడ పోయిందో చూడండి, ఇప్పుడు అనంతం బ్రహ్మలో ఉన్నాం మనం. ఇప్పుడు బ్రహ్మయో భవతి, ఇది తమాషా చూడండి. తాసాం ఆ 101 నాడుల్లో మూర్ధానం నడినెత్తి మీద, అభినుసృత ఒక నాడి ఏక, మూర్ధానం ఏక ఒక నాడి, అభినుసృత దాన్ని ఛేదించుకొని పోతా ఉంది. హృదయంలో 101 నాడులు ఉన్నాయి, అందులో నుంచి ఒక నాడి వచ్చి ఇదే సుషుమ్న, ఇదా పింగళ సుషుమ్న, సుషుమ్న నాడి. ఇది యోగ మార్గంలో వాళ్ళు చెప్తుంటారు చూడండి, కుండలిని అయ్యి చెప్పి కొండల నుంచి అక్కడ నుంచి సహస్రాలకు వచ్చి సుషుమ్న నాడి ఇలా. ఇది చాలా కథ ఉంది, దీని కథ చెప్తాను. చచ్చిపోయేటప్పుడు విషయం ఇదంతా. ఏకా అభినుసృత తయోహో, తయోహో ఊర్ధ్వం ఆయన్ అమృతత్వం ఏది, ఇది వేరే అనుకోండి. కాబట్టి 101 నాడులు హృదయంలో ఉన్నాయి, అందులో ఒక నాడి సుషుమ్న. ఇది మూర్ధానం ఏకా అభినుసృత నడినెత్తి మీద నుంచి వచ్చి ప్రాణ ప్రయాణ సమయే, అది ఉత్క్రమణే, ఇక్కడి నుంచి ఛేదించుకొని ఇలా పోతుంది. అటువంటి వాడు బ్రహ్మలోకం పోయి మళ్లీ బ్రహ్మ దగ్గర క్రమం. ఇది యోగ మార్గం సుషుమ్న. ఇదంతా దీనికి ముందు ఎంతో నడుస్తుంది వాళ్ళు. మీరు ఒక మాట వినుంటారు, బ్రహ్మరంధ్రం అన్నారా. అందుకని కొందరు తెలియక అడుగుతున్నారు, ఏమండి ఆ స్వాముల వారు పోయారంటే ఆయనకి ఇక్కడ పగిలిందే, దేనికి దేనికి పగలాల, బ్రహ్మరంధ్రం పగలలేదా, పగలలే ఇంకా ముక్తి లేదు ఎవరికి ఆయనకి అని చెప్పేది ఎవరు, ఈయన తమాషా ఉందా, అందువల్ల మనకి ఇక్కడ ఆంధ్రాలో ఉంది, మిగతా చోట్ల లేదేమో గానీ ఆంధ్రాలో కూడా రాయలసీమ ఆ ఏరియాలో ఉండేది పూర్వం. మనిషి చనిపోతే ఈ వీళ్ళు సాధువులు పాపం. లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, కొబ్బరికాయ తీసుకుని గుండు మీద, అందులో ఇప్పుడులాగా గడ్డాలు గడ్డాలు కాదు కదా గుండెలు ఎక్కువ, అది పగిలి కొద్దిగా రంధ్రం వస్తే అక్కడ, రంధ్రం అంటే కొద్దిగా రక్తం వస్తుంది రుధిరం, ఆ వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు స్వామీజీ డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు, నిన్నెప్పుడు రమ్మన్నాడు ఆయన అంటే నీకు ఇష్టం కదా. ఇది ఇది బ్రహ్మరంధ్రం. తయోహో ఊర్ధ్వం ఆయన్ అమృతత్వం ఏతి విశ్వక అన్యాహ ఉత్క్రమణే భవంతి. అది అట్లా కాకుండా అన్యాహ, ఇది సమాస చూడండి, అన్యాహ నాడ్యహ ఉత్క్రమణే నిమిత్తం భవంతి సంసార ప్రతిపత్యార్థ ఏవ భవంతి ఇది అర్థ. ఎవడైతే అక్కడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని పోతూ ఉన్నాడో అతనేమో బ్రహ్మలోకం పోయి అక్కడి నుంచి అట్లా పోతా ఉన్నాడు. అట్లా కాకుండా మిగతా నాడులలో ఉండి కేవలం సుషుమ్నని అలా తీసుకెళ్లి సహస్రారం నుంచి ఎవడైతే ఛేదించలేకపోయాడో వాడు మళ్లీ సంసారంలో పడిపోతా ఉన్నాడు. ఇదేంటా ఈ సబ్జెక్టే రాలేదు కఠోపనిషత్తులో. స్వామీజీ బాగా ఆలోచించండి, ఈ మంత్రం ఇందులోదేనా? ఇందులో ఇదిగో ఆయన రెండు వరాలు ఇచ్చాడు చూడండి ఎక్స్ట్రా. అక్కడ ఏంటది మీకు ఒకటి జ్ఞాపకం ఉంటుంది బ్రహ్మాండం ఇప్పుడు కూడా అయి ఉంటది, ఆ నవరత్నమాలిక అది జ్ఞాపకం ఉంటది. ఇంకోటి నాచికేతాగ్ని, ఇది అగ్ని విద్య. అగ్ని విద్య ఉపదేశించాడా లేదా? కానీ అగ్ని విద్య ఫలప్రాప్తి ఏంటి? అగ్ని విద్య యొక్క ఫలప్రాప్తి ఏమిటంటే ఇదిగో ఇట్లా దాని ఫలప్రాప్తి చెప్తున్నాడు, ప్రయోజనం చెప్తున్నాడు, స్వర్గమే. కానీ సహస్రారానికి పోయి ఆ అగ్ని విద్య గనక చేస్తే తద్వారా సుషుమ్న సహస్రారం ఛేదింపబడడం, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం, అక్కడి నుంచి తరించిపోవడం, క్రమముక్తి. కాబట్టి అది అక్కడ చెప్పాడు గనక అంటే టోటల్ గా సబ్జెక్ట్ కవర్ చేస్తా ఉన్నాడు కంక్లూషన్ గనక. కాబట్టి ఇంతవరకు ఏదైతే ఆత్మ ప్రబోధం జరిగిందో ఇదే కఠోపనిషత్. కాబట్టి అక్కడ ఎక్స్ట్రా ఇచ్చాడు కదా అగ్ని విద్య. అగ్ని విద్య యొక్క ఫలం ఇక్కడ చెప్పాడు, అయిపోయింది. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్ట తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాది ముంజాత్ ఇషికాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతమితి. అందువల్ల దాన్ని కేవలం నచికేతాగ్ని వల్ల చెప్పాల్సి వచ్చింది, అగ్ని విద్య యొక్క ప్రయోజనం చెప్పాల్సి వచ్చింది. వెంటనే చివరికి వచ్చేసి ఈ వల్లి సమాప్తం చేయడం కాదు, కఠోపనిషత్తే సమాప్తం చేస్తూ ఉన్నాడు గనక. ఇదానీ సర్వ వల్యర్థోపసంహారం సంహారార్థం ఉపసంహారార్థం సర్వ వల్య అర్థ ఉపసంహారార్థం ఆహా అంటే చెబుతూ ఉన్నాడు ఆహా. కాబట్టి అన్ని వల్లులు ఈ ఆరు వల్లిసి ఏవైతే ఉన్నాయో రెండు అధ్యాయాల్లో ఇది ఆరోది కదా, కాబట్టి ఆరో వల్లి అంటే అయిపోతా ఉంది కఠోపనిషత్. కాబట్టి సర్వ వల్యర్థోపసంహారార్థం సర్వవల్య అర్థ ఉపసంహారార్థం ఆహా చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే అంగుష్టమాత్ర పురుష అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్ట. జనానాం హృదయే అందరి హృదయాల్లో సదా ఎల్లప్పుడూ హృదయం ఉన్నదంటే ఆయన ఉంటేనే ఉంటది, లేకపోతే లేదు. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ కాబట్టి సదా జనానాం హృదయే అంతరాత్మ సన్నివిష్ట. మన అందరిలో కూడా హృదయంలో అంతరాత్మ ఉంది, ఆ అంతరాత్మే పురుష. ఇంతకుముందు చూచారు కదా పురుష అలింగ వ్యాపక పురుష అవ్యక్తాత్ పురుష. ఆ పురుషుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంతరాత్మ ఆయనే. ఆయన అంగుష్ఠమాత్ర పురుష. అంగుష్ఠమాత్ర, అంగుష్టం అంటే బొటలవేలు, కాబట్టి అంగుష్ట సదృశ ఇవ అంగుష్టంలాగా అంతే, అంగుష్టవత్ అంతేగాని బొటనీళ్ళు అంతటి వాడని కాదు. మనం చెప్పాను కదా బొటనీళ్ళు కథ, కాబట్టి అంగుష్టవత్ అంటే అంగుష్టవత్ అన్నప్పుడే అంగుష్ట సదృశ ఇంత చిన్న బొటనవేలు, ఇది అసంగ అసంగ, సంగత్వం లేదు. అన్ని వేళ్లు ఎన్ని వేళ్లు చేతి కంటే ఐదని చెప్తాం, కానీ నాలుగు వేళ్లే కలిసి ఉండయి, ఇది మాత్రం అసంగ. ఇది లేనిదే ఏ పని జరగదు, కానీ ఇది మాత్రం దూరంగానే ఉంటుంది. శ్రోత్రస్య శ్రోత్రం, అన్నిటికీ అవి అలా ఉండడానికి ఆధారమైనటువంటిది తానే అంగుష్ట ఇవ. కాబట్టి అంగుష్ట సదృశ అంగుష్టం ఎట్లాగైతే ఉందో తుల్య అంగుష్ట తుల్య దీంతో సమానంగానే మనకు కనపడుతూ ఉంది. అంగుష్టం లేకపోతే ఏ పని మనం చేయలేము, కానీ అంగుష్టం మాత్రం దేనికి టచ్ లేకుండా ఉంది. అసంగ ప్రవృహేత్ సిదేశ్ తమ్ దానిని స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ప్రవృహేత్ పృథక్ కురయాత్ ఇత్యర్థ. దాన్ని వేరు చేసి, అసంగ అది వేరేయే ఉంది, దాన్ని వేరు చేసి అంటే దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడాను అతీతంగా ఉండేటువంటిది, అవి ఉండడానికి కారణమయ్యి వాటికి విలక్షణంగా ఉండేటువంటిది అని ముంజాది ఇవ ఇషీకాం. అది ముంజగడ్డి నుంచి దర్భను ఎట్లాగైతే వేరు చేస్తారో ఆ విధంగా అని అర్థం. అంటే ఇప్పుడు మనం వరిధాన్యాన్ని కూడా అట్లాగే చేస్తాం కదా, పైన పొట్టు తీసేస్తే మనకు ఎట్లాగైతే గింజలు వస్తున్నాయో అట్లా ఏదైతే చెత్త మిథ్య ఉందో దానిని వేరు చేసి శుకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతం ఇతి తం విద్యాత్. కాబట్టి ఈ విధంగా వేరు చేసి అంగుష్ట సదృశ కాబట్టి బొటను వేరులాగా అసంగ ఏ సంగత్వం లేకుండా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ దేహేంద్రియ మనోబుద్ధి నుండి వేరు చేసి మిథ్య నుండి వేరు చేసి సత్యంగా దర్శించి విద్యాత్ అలా ఎవడే తెలుసుకుంటూ ఉన్నాడో శుక్రం ఉపాధిరహితం, శుక్రం ఉపాధిరహితం అమృతం ఇతి. ఇక అటువంటి వాడికి మరణం లేదు, అమృతుడవుతూ ఉన్నాడు. ఇక్కడికి ఉపనిషత్ సమాప్తం. మృత్యు ప్రోక్తాం నచికేత నచికేత అథ లబ్ధ్వా విద్యాం ఏతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తః విరజః అభూత్ విమృత్యుః అన్యః అపి ఏవం యః విత్ అద్. కాబట్టి యమధర్మరాజు చెప్పినటువంటిది నచికేతుడికి ఏదైతే ఉందో ఏతాం విద్యాం యోగ విధించ కృత్స్నం, యోగ విధానంలో ఏ విధంగా అయితే బాహ్యేంద్రియాలని అంతర్ముఖం చేసి మనసా సహా మనసుతో కూడా బుద్ధి అందించి బుద్ధిని కూడాను తన స్వవిషయేషు ఆ విషయాల యందు చరించకుండా ఉండేటట్టుగా చేసి కేవలం ఆత్మస్థితిని ఏదైతే పొందుతూ ఉన్నామో ఈ విధంగా వెళ్లడం వల్ల యోగ విధానంలో బ్రహ్మప్రాప్త, అది బ్రహ్మప్రాప్తి బాగా అర్థం చేసుకుంది. విరజ ఏ విధమైనటువంటి మాలిన్యం లేకుండా ఉండడం, ప్యూర్ పరిశుద్ధమైనటువంటి బ్రహ్మతత్వం అభూత్. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఉపనిషత్ జ్ఞానం ఏదైతే ఉందో దీనిని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు విరజ అభూత్ విమృత్యు అభూత్. కాబట్టి చావు లేనివాడవుతూ ఉన్నాడు, మరణం లేనివాడవుతున్నాడు, నిరంజన స్వరూపుడు అవుతూ ఉన్నాడు. అతడు ఆధ్యాత్మ స్వరూపంగా మారుతూ ఉన్నాడు. బ్రహ్మ ప్రాప్త అభూత్, వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు ఇంతకు ముందు ప్రబోధాత్ పురాక్ గురువు బోధించక ముందు తాను ఏమిటో, ఇప్పుడు అది తాను కాదు, అహం ఇదం శరీరం అనుకుంటూ ఉన్నవాడు అహం బ్రహ్మ ఏవా నేను బ్రహ్మమే అని ఇప్పుడు అభిప్రాయపడుతూ ఉన్నాడు. కనుక ఇదంతా కూడాను జ్ఞానం వల్లనే జరిగింది, ఒకే చోట జరిగింది. జ్ఞానాన్ని అందించేటప్పుడే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రబోధ సమయే గురువు బోధించేటప్పుడే జరిగింది. కాబట్టి మోక్షం అనేటువంటిది ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉందో, జ్ఞానం అందించడంలోనే మోక్షం వస్తూ ఉంది, గాని మోక్షం కోసం ప్రయాణం లేదు. మోక్షం ఎక్కడో ఉండి ఇక్కడి నుంచి నువ్వు ప్రయాణం చేసేది కాదు. అది ఒక లోకానికి సంబంధించింది కాదు, ఏదో చేసి పొందేది కాదు. న కర్మణ న ప్రజయ ధనేన, ఏ విధంగా నువ్వు పొందేందుకు అవకాశం లేదు. అది నీ స్వరూపమే గనక దానికి సంబంధించిన జ్ఞానం నీకుండాలి. దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. కాబట్టి ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉండడం వల్ల ఈ అజ్ఞాన వశాత్ నేను శరీరమని, మనసని, సుఖి అని, దుఃఖి అని ఈ విధంగా అభిప్రాయపడుతున్నా. ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉన్నదో ఆత్మ జ్ఞానేన ఆత్మ అజ్ఞానం నశ్యతి. కాబట్టి ఆత్మ జ్ఞానం కలుగుతుంది, ఆత్మ అజ్ఞానం నశించిపోతుంది. కాబట్టి ఆ ప్రబోధం జరిగే చోటే ఏ మార్పు లేకుండా సీరియస్ తను తానుగానే ఉన్నాడు. బ్రహ్మైవ భవతి అంటే జీవ బ్రహ్మైక్యం కాదు. జీవ బ్రహ్మైక్యం అనే పదం ఉంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? జీవుడు వెళ్లి బ్రహ్మములో ఐక్యం కావడం కాదు, జీవుడే బ్రహ్మం. సెంట్రల్ థీమ్ అది. నీవే బ్రహ్మం, అర్థం కానంత వరకు నీవు జీవహ, అర్థమైన తర్వాత బ్రహ్మైవ. కాబట్టి బ్రహ్మవిద్, అదే ఆడ బ్రహ్మవిత్, ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడో జీవ బ్రహ్మ ఏవ భవతి, వాడు ఏమవుతున్నాడు? బ్రహ్మమే అవుతున్నాడు. కాబట్టి ఏది ఈ ప్రపంచంలో మనం తెలుసుకున్నా మనకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. తెలుసుకున్న తర్వాత కూడా అది మనకన్నా అన్యంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే నీకు జ్ఞాన గమ్యం అయి ఉన్నదో అది నీవే. త్వమేవ తత్, తత్ త్వమేవ. అబ్బాయి నువ్వు అడిగింది ఇదే, ఇదే అమృత స్వరూపం. ఆ అమృత స్వరూపం నీవే, నీకన్నా అన్యంగా ఏదీ లేదు. ఇక్కడ సమస్తమైనటువంటి దుఃఖాలు, శోకాలు, జనన మరణాలు అన్ని సమస్య పోతూ ఉన్నాయి. ఇది పరిపూర్ణ ఆనంద స్వరూపం, సత్య జ్ఞానానంద స్వరూపం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.